42వ అధ్యాయం. శ్రీ సాయినాథుని నిర్యాణం. శ్రీ సాయినాథులు ఈ జగత్తునొదిలి వెళ్ళిపోవటం. శ్రీ గణేశునికి నమస్కారం. శ్రీ సరస్వతీదేవికి నమస్కారం. శ్రీ గురు మహారాజుకి నమస్కారం. శ్రీ కులదేవతకి నమస్కారం. శ్రీ సీతా శ్రీరామచంద్రులకి నమస్కారం. శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. ఔదార్యంతో అన్నిటినీ ప్రసాదించే సద్గురు, కౌపీనం ధరించి మహాప్రసిద్ధమైన గోదావరి నదీతీరంలో విహరించే మీరు మూర్తిభవించిన పరబ్రహ్మే. అలాంటి శ్రేష్ఠ సత్పురుష మీకు నా నమస్కారం. సంసార సరితను దాటించగల మార్గం చూపించేవారు, నిరుపేదలకు దుఃఖితులకు తమ చరణాల్లో చోటిచ్చేవారు, భక్తుల కార్యసిద్ధి పాలిటి కల్పతరువే అయిన ఈ సాయి మహాత్ములుగా అవతరించారు. గడిచిన అధ్యాయంలో చిత్రపటాన్ని నీటిలో ముంచటాన్ని ఆపి సాయి దాన్నెలా రక్షించారో ఆ మధుర కథలోని విశిష్టత, కుశలత చెప్పాను. అలాగే ఒక భక్తుని స్వప్నంలో వెళ్ళి అతని తీవ్ర కోరికను ఎలా నెరవేర్చారో, అతనికి ఎంతో స్పష్టంగా ఆజ్ఞాపించి అతన్ని జ్ఞానేశ్వరి చదవటంలోకి ఎలా ప్రవృత్తం చేశారో కూడా చెప్పాను. సారాంశమేమిటంటే, గురుకృప అనే మంచి యోగం పడితే ఈ సంసారం, పునర్జన్మ భీతుల గురించి ఉన్న చింత వదిలిపోతుంది. మహోన్నతమైన మోక్షమార్గ ద్వారాలు తెరుచుకుంటాయి. దుఃఖం తనంత తానే సుఖంగా రూపాంతరం చెందుతుంది. సద్గురు చరణాలను నిత్యము స్మరిస్తే అవాంతరాలకే కారణమైన అవాంతరం అంతమైపోతుంది. మరణానికే మరణం వస్తుంది. ప్రాపంచిక దుఃఖం గుర్తు మిగలకుండా పోతుంది. కనుక భగవదనుభూతిలో తడిపి తన్మయత్వాన్ని కలిగించగల ఈ సాయి సమర్థుల కథను వినటం వల్ల నిజంగా ఎంతో పవిత్రత కలుగుతుంది. కనుక శ్రోతలు తమ హితం కోసం వినండి. ఇప్పుడు ఈ అధ్యాయంలో మనం సాయిబాబా స్వభావాన్ని వర్ణించుకుందాం. అంతుబట్టని ఆయన స్వభావం యొక్క ఉగ్రత లేదా సౌమ్యత ఎలా ఉండేదో చూద్దాం. ఇప్పటి వరకు చిత్తాన్ని ఏకాగ్రం చేసి బాబా వ్యవహరించే తీరును ఎలా విన్నారో, అలాగే ఆయన దేహత్యాగాన్ని గురించిన కథను శ్రద్ధగా వినండి. నిజంగా షిరిడీ గ్రామస్థులు అదృష్టవంతులు. ఎందుకంటే 50 ఏళ్లకు పైగా వారు సాయిబాబాతో కలిసి సహజీవనం చేసి అమరత్వపు ఆనందాన్నివ్వగల సుఖాన్ని పొందారు. శక సంవత్సరం 1840. ఈ పైఠంలోని శాలివాహనుడనే పేరుగల రాజు క్రీస్తు శకం 78 సంవత్సరాల తరువాత నూతన శకాన్ని ప్రారంభించాడు. కాలగణన కోసం మహారాష్ట్రలో ఇదే ఉపయోగపడింది. ఈ సంవత్సరారంభం చైత్రమాస ప్రతిపద అంటే ఉగాది రోజు అవుతుంది. దక్షిణాయనంలోని దక్షిణాయనం అంటే సూర్యుడు భూమధ్యరేఖ నుంచి దక్షిణం వైపుకి పోవటం. కర్కాటక సంక్రాంతి నుంచి మకర సంక్రాంతి వరకు ఉండే కాలం. అంటే జ్యేష్టం లేదా ఆషాఢమాసం నుంచి పుష్యమాసం వరకు ఉండే 6 నెలల కాలం. మొదటి మాసం ప్రముఖ లేదా ఉత్తమ మాసంలో అంటే అశ్వయుజ మాసంలో శుక్లపక్షంలో పాడ్యమి నుంచి పౌర్ణమి లోపల విజయదశమి రోజున పగటివేళ బాబా సమాధి చెందారు. అది మహమ్మదీయుల మొహరాం నెలలో 9వ తారీఖు అవుతుంది. ఆ రోజు కత్తల్ రాత్రి అవుతుంది. అంటే మహమ్మద్ పైగంబర్ కూతురు ఫాతిమా 2వ కుమారుడు హజరత్ హుసేన్ వాళ్ల ఇంట్లో ఉన్న అనేక మంది యువకులను ఖలీఫా యజీద సైన్యంతో చంపటానికి ముందు రాత్రి, మహమ్మదీయులు మొహరం నెలని పవిత్రమైనదిగా శ్రేష్టమైనదిగా భావిస్తారు. 10 రోజుల పాటు తాజియా లేదా తాబూత్ చేయించి దాన్ని ఊరేగిస్తారు. హజరత్ హుసేను ధర్మం కోసం రాజ్య స్వాతంత్ర్యం గురించి మరణించినందుకు శోకిస్తారు. ఆ రోజు మూడో జాము సుమారు 2.5 గంటలకు సాయినాథులు ఈ జగత్తును వదిలేయటానికి సిద్ధమయ్యారు. బుద్ధ జయంతి రోజే సాయిబాబా పుణ్యతిథి. దేవాదికుల జయంతిని ఎలా ఉత్సవంగా చేస్తారో అలాగే మహాత్ముల పుణ్యతిథిని ఉత్సవంగా జరుపుతారు. 12.5 గంటలయ్యింది. దశమి అయిపోయి ఏకాదశి ప్రవేశించింది. అంటే బాబా నిర్యాణకాలం ఏకాదశే అయ్యింది. తిథి ప్రారంభాన్ని సూర్యోదయం నుంచి పాటిస్తారు. ఆరోజు సూర్యోదయానికి దసరా పండుగ దశమి తిథి అవుతుంది. కనుకే సాయిబాబా నిర్యాణం విజయదశమికి అయినట్లు భావిస్తారు. ఉత్సవం ఆ రోజునే చేస్తారు. మంగళవారం కత్తల్ రాత్రి అవటం వల్ల అదెంతో ప్రసిద్ధమైన రోజు. కనుక మహాత్ములు సాయి అదే రోజున తమ ఆత్మజ్యోతిని బ్రహ్మజ్యోతిలో కలిపారు. బెంగాలులో అది ప్రసిద్ధి చెందిన దుర్గాపూజకి సమాప్తి రోజు. ఉత్తర హిందూస్థానంలో కూడా అది అందరికీ ఆనందదాయకమైన రోజు. శక సంవత్సరం 1838లో విజయదశమి రోజు సాయంత్రం బాబా ఆ తరువాత జరగబోయే దాన్ని సూచించారు. అదెలాంటి అపూర్వ లీలో నేను చెప్తాను. అది వింటే శ్రోతలకు విస్మయం కలుగుతుంది. ఎవరికీ అర్థం కాని సాయి ఆలోచనలోని కుశలత అందరికీ తెలుస్తుంది. క్రీస్తు శకం 1916 దసరా పండుగ రోజున సీమోల్లంఘన సమయంలో సాయంకాలం అందరూ తిరిగి వచ్చేశాక అంతకుముందెన్నడూ జరగని అద్భుత లీల జరిగింది. ఆకాశంలో ఉరిమే మేఘంలా, కళ్ళు మిరుమిట్లు గొలుపుతూ హఠాత్తుగా మెరిసే మెరుపుల బాబా సాక్షాత్తు జమదగ్ని రూపాన్ని ధరించారు. పరశురాముడి తండ్రి జమదగ్ని అత్యంత తీవ్ర స్వభావంతో శీఘ్రంగా కోపోద్రిక్తుడయ్యేవాడు. ఉన్నట్లుండి తలకున్న రుమాలును తీసేసి కఫ్నీని విప్పేసి కౌపీనాన్ని కూడా లాగిపారేసి బాబా వాటిని ధునిలో విసిరేశారు. అగ్నిజ్వాలలు పెరిగిపోయాయి. అసలే ధునిలో అగ్ని బాగా ప్రజ్వలిస్తూ ఉంటుంది. అందులోనూ ఈ వస్త్రాలు ఆహుతిగా పడేసరికి జ్వాలలు ఉవ్వెత్తున పైకెగిశాయి. భక్తులు గజగజ వణికిపోయారు. ఇదంతా అనుకోకుండా జరిగిపోయింది. బాబా మనసులో ఏముందో ఎవరికీ తెలియలేదు. కానీ సీమోల్లంఘన సమయంలో ఆయన మనోవృత్తి మాత్రం ఎంతో భయానకంగా అయ్యింది. అగ్ని తన మహోగ్ర తేజస్సుని విరజిమ్మింది. కానీ బాబా దానికన్నా కూడా గొప్ప తేజోవంతులుగా కనిపించారు. జనుల కళ్ళు మిరిమిట్లు గొలిపాయి. వారు తమ ముఖాలను పక్కకు తిప్పుకున్నారు. మహాత్ముడు స్వహస్తాలతో ఇచ్చిన ఆహుతులను తీసుకుని అగ్నినారాయణుడు ప్రసన్నుడైనాడు. జమదగ్ని కొడుకు పరశురాముడిలా కోపోద్రిక్తులైన బాబా దిగంబరులయ్యారు. ఈ దృశ్యాన్ని ప్రత్యక్షంగా తిలకించిన వారి నయనాలు ధన్యం. సరే, బాబా కళ్ళు క్రోధంతో అరుణకాంతులు విరజిమ్మాయి. కోప తీవ్రతతో కళ్ళు రుముతూ బాబా, నేను హిందువునో ముస్లింనో ఇప్పుడు నిర్ణయించండిరా అన్నారు. తరువాత ఆయన గట్టిగా కేకలు పెడుతూ ఇంకా ఇలా అన్నారు, ఒరే, నేను హిందువునో మహమ్మదీయుణ్ణో ఈరోజు చూడండి. మీ ఇష్టం వచ్చినట్లు నిశ్చయించుకుని మీ సందేహాలు పటాపంచలు చేసుకోండి. ఆ దృశ్యం చూసి అక్కడ పోగైన జనులు భయంతో కంపించిపోయారు. బాబా ఎలా శాంతిస్తారు అన్న చింత అదే పనిగా వారిని వేధించసాగింది. భాగోజీ షిండే కుష్ఠువ్యాధి పీడితుడు కాని అతను బాబాకి గొప్ప భక్తుడు. అతను ధైర్యాన్ని కూడగట్టుకుని బాబా దగ్గరికెళ్ళాడు. బాబాకి కౌపీనం చుట్టి, ఇదంతా ఏమిటి, ఈరోజు దసరా పండుగ, సీమోల్లంఘనము కదా అన్నాడు. అందుకు బాబా, ఇదే నా సీమోల్లంఘనం అంటూ తమ సటకాతో తీవ్రంగా కొట్టారు. అలా బాబా ధుని ముందు నగ్నంగా నిలబడ్డారు. ఆరోజు చావడి ఉత్సవం జరగవలసిన రోజు. అదెలా జరుగుతుందా అన్న చింత పట్టుకుందందరికీ. చావడి ఉత్సవం సాధారణంగా 9 గంటలకు జరుగుతుంది. 10 గంటలైనా కానీ బాబా శాంతించలేదు. జనులు మౌనంగా ఎక్కడివారక్కడ నిశ్చల దృష్టితో స్థాణువుల్లా నిలబడిపోయారు. అలా అలా 11 కూడా అయిపోయింది. బాబా కొద్దిగా శాంతించారు. కోరారంగు కౌపీనం చుట్టుకుని కఫనీ మొదలైన దుస్తులు ధరించారు. చావడిలో జేగంటం రోగింది. మొదట అలా కూర్చుండిపోయిన భక్తులు అనుమతి తీసుకుని పల్లకిని అలంకరించి దాన్ని ప్రాంగణంలోకి తీసుకొచ్చారు. వెండి దండం, పతాకాలు, ఛత్ర, చామరాలు మొదలైన రాజోపచారాలతో, రారాజుల శోభతో, గొప్ప అట్టహాసంతో ఊరేగింపు బయల్దేరింది. బాబా ఊరేగింపు ఎప్పటిలాగే రోజు విడిచి రోజు బయటికి, చావడిలో వెళ్లేందుకు బయల్దేరింది. రకరకాల వాద్యాల శబ్దం ఒక్కసారిగా మిన్నంటింది. సాయినాథునికి పలికే జయకారాలతో గగనం దద్దరిల్లింది. ఉచ్ఛస్వరంతో వచ్చిన ఆ శబ్దాలను ఎంతని వర్ణించను. ఎక్కడ చూసినా ఆనంద కోలాహలం వరదలై ఉప్పొంగింది. అప్పుడు బాబా శుభ్రపరచిన ఒక దళసరి ధవళ వస్త్రాన్ని తలకి చుట్టుకున్నారు. చిలిం, పొగాకు, సట్కా చేతిలోకి తీసుకుని ఆయన బయల్దేరారు. చావడికి అదే చక్కటి ముహూర్తం అయ్యింది. ఒకరు ఛత్రాన్ని, ఒకరు చామరాన్ని, ఒకరు అందమైన నెమలి పించాల విసనకర్రని, ఒకరు గరుడుని బొమ్మ ఉన్న పతాకాన్ని, ఒకరు వేత్రదండాన్ని పట్టుకుని బయల్దేరారు. ఆ ప్రకారంగా సీమోల్లంఘన నిమిత్తంతో సంసార సాగర సీమను దాటేందుకు దసరాయే ఒక చక్కటి ముహూర్తం అని సాయి అందరికీ సూచించారు. ఆ తరువాత బాబా షిరిడీ గ్రామస్థులకి ఒకే దసరాని చూపించారు. రాబోయే దసరా మంచి ముహూర్తమని ఆ రోజున తమ దేహాన్ని ధరిత్రికి అర్పించారు. ఇది కేవలం సూచించటమే కాదు, స్వయంగా అనుభవించి చూపించారు. తమ శరీరమనే వస్త్రాన్ని తమ యోగ సామర్థ్యంతో ఉత్పన్నం చేసిన యోగాగ్నిలో అదే రోజు ఆహుతిగా అర్పించారు. క్రీస్తు శకము 1918 సంవత్సరం దసరా పండుగనే బాబా నిజమైన సుముహూర్తంగా చేసి తాము బ్రహ్మస్వరూపంలో సమరసం చెందారు. ఇలా వ్రాస్తూ వ్రాస్తుండగా బాబాకు సంబంధించిన మరో అనుభవం గుర్తొచ్చింది. అది విజయదశమి రోజుకి ముందే నిశ్చయించబడింది. షిరిడీకి చెందిన రామచంద్ర దాదాకోతే పాటిల్ ఏదో అనారోగ్యంతో ఎంతగానో బాధపడుతున్నాడు. ఆ ప్రాణ సంకటాన్ని అతను భరించలేకపోయాడు. ఆ వ్యాధిని అనుభవించటం అతనికి మహాబాధాకరం అనిపించింది. దాని ఉపశమనకు అతను చేయని ప్రయత్నమంటూ లేదు. ఆ వ్యాధి తగ్గకపోవటంతో అతనికి జీవితమంటే విరక్తి పుట్టింది. పాటిల్ బాధ వర్ణనాతీతం. అలాంటి మానసిక స్థితిలో ఉన్నప్పుడు ఓ రోజు అర్ధరాత్రి బాబా మూర్తి అతని తలవైపు ప్రకటమైంది. పాటిల్ ఆయన పాదాలు పట్టుకొని నిరాశ నిస్పృహలు పెనవేసుకోగా ఆయనతో, నాకు మరణం ఖచ్చితంగా ఎప్పుడొస్తుందో చెప్పండి చాలు, ఈ జీవితమంటే అసహ్యం పుట్టింది, చనిపోతానన్న భయం లేదు నాకు, చావు ఎప్పుడొస్తుందా అని దానికోసమే నేను ఎదురుచూస్తున్నాను. మూర్తీభవించిన కారుణ్యమే అయిన బాబా అందుకు, రామచంద్ర, నువ్వేం బాధపడకురా, నీ గండం తొలగిపోయిందిలే, ఎందుకురా ఊరికే చింతిస్తావు, నీకెలాంటి భయమూ లేదు, నీ మరణం తప్పిపోయింది, కానీ నాకు తాత్యాపాటిల్ విషయంలోనే ఏ ఆశ కనిపించటం లేదు. శక సంవత్సరం 1840 ఆశ్వయుజమాసం, దక్షిణాయనం, శుక్లపక్షం, విజయదశమి రోజు తాత్య మోక్ష పదవిని పొందుతాడు. అయితే ఈ సంగతి వాడికి చెప్పొద్దు. వాడు మనసులో భయం పెట్టు కూర్చుంటాడు. రాత్రింబవళ్ళు ఈ చింతతో కృశించిపోతాడు. చావుని ఎవరూ ఇష్టపడరు అన్నారు. ఇక 2 సంవత్సరాలే మిగిలాయి. తాత్యాకి మరణ సమయం దగ్గరపడింది. రామచంద్రుడికి బెంగపట్టుకుంది. బాబా మాటకి తిరుగులేదు. అతను తాత్యాపాటిల్కి చెప్పకుండా దీన్ని రహస్యంగా ఉంచాడు. కానీ బాళాశింపే చెవిన మాత్రం వేశాడు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు అని అతన్ని బతిమాలుకున్నాడు. వాళ్ళిద్దరికీ కూడా తాత్య గురించి చింతపట్టుకుంది. ఇటుపక్క రామచంద్ర పాటిల్ నిజంగానే తేరుకున్నాడు. ఆ రోజునుంచి అతను తేలిగ్గా ఇటు అటు తిరగటం మొదలెట్టాడు. రోజులు లెక్కిస్తూ లెక్కిస్తుండగా కాలం తెలియకుండానే గడిచిపోయింది. బాబా మాటలు ఎంత యోగ్యంగా, ఎంత ఆశ్చర్యకరంగా ఉన్నాయో చూడండి. శక సంవత్సరం 1840 భాద్రపద మాసం గడిచాక ఆశ్వయుజమాసం మొదలైంది. అప్పుడే తాత్యాబా మంచాన పడ్డాడు. ఓ పక్క తాత్యా జ్వరంతో జబ్బున పడితే ఇక్కడ బాబాకి చలితో వణుకు ప్రారంభమైంది. తాత్యాకి బాబా మీద అచంచల విశ్వాసం. బాబాని రక్షించేవాడు శ్రీహరి. తాత్యా మంచంలోంచి కదల్లేకపోయాడు. బాబా దర్శనానికి కూడా వెళ్ళలేకపోయాడు. శరీరానికి అనివార్యంగా వచ్చిన ఆ యాతనను అతను భరించలేకపోతున్నాడు. అనారోగ్యంతో బాధపడే అతను తన మనసుని బాబావైపు నిమగ్నం చేశాడు. కాని అతను కదల్లేక మెదల్లేకపోతున్నాడు. రోజురోజుకి అతని అనారోగ్యం పెరిగిపోతోంది. ఇటుపక్క బాబా అనారోగ్యం రోజురోజుకి రెండింతలై ఆయన బాధతో మూల్గుతూ చూస్తూ చూస్తుండగానే ఆ బాధ నివారించబడకుండా పోయింది. అనుకుంటూ అనుకుంటుండగానే బాబా ఇదివరలో భవిష్యం గురించి చెప్పిన రోజు దగ్గరపడింది. బాళాశింపేకి, రామచంద్ర పాటిల్కి ఒళ్ళంతా ముచ్చెమటలు పోశాయి. వారిలా అనుకున్నారు, బాబా చెప్పింది నిజమేననిపిస్తోంది. ఈ లక్షణాలు మంచివి కావు, ఇతని అనారోగ్యం బాగా పెరిగిపోతోంది. సరే, ఆ తరువాత శుక్లపక్ష దశమి వచ్చింది. తాత్యా నాడి బలహీనపడసాగింది. తాత్యా మరణానికి దగ్గరపడ్డాడు. బంధుమిత్రులు కంగారు పడ్డారు. కానీ ఆ తరువాత అద్భుతమే జరిగింది. తాత్యాకి కూడా గండం గడిచింది. తాత్యా ఆగిపోయాడు. బాబా వెళ్ళిపోయారు. మొత్తం తలకిందులు చేశారు. చూడండి బాబా మాటలు. తాత్యా పేరు చెప్పి కాస్తంతైనా సమయం మించిపోకుండా తాము వెళ్ళటానికి సిద్ధమయ్యారు, లేదా ఇలా సూచించిన ఆ భవిష్యత్తుని అనుభవంలోకి తెచ్చారు. బాబా చేసిన ఈ ఉపాయం అది జరిగే వరకు ఎవరికీ తెలియలేదు. బాబా తమ దేహాన్ని బదులుగా ఇచ్చి తాత్యా మరణాన్ని ఆపేశారు అని జనులనుకున్నారు. ఆయన లీల ఆయనకే తెలియాలి. దేహపాతానంతరం రాత్రి గడిచి అరుణోదయ సమయంలో సూర్యోదయానికి 1:30 ముందు గణూదాసుకి పండరిపురంలో స్వప్నానుభవం కలిగింది. మసీదు కుప్పకూలిపోయింది. షిరిడీలోని వ్యాపారులంతా నన్ను బాధపెట్టారు. ఇప్పుడు నేనిక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. అంత దూరం నుంచి నీ దగ్గరకు తప్పనిసరిగా వచ్చాను. నన్ను పూలతో కప్పు, నా ఈ కోరిక తీర్చు, పద వెంటనే షిరిడీకి పద. ఇంతలోనే షిరిడీ నుంచి ఉత్తరం వచ్చింది. బాబా సమాధి తీసుకున్నారని తెలిసింది. ఈ కబురు వినగానే క్షణం కూడా ఆలస్యం చేయకుండా గణూదాసు షిరిడీ బయలుదేరాడు. శిష్య పరివారాన్ని వెంటబెట్టుకుని సమాధి ఎదుటకి వచ్చి అతను అహోరాత్రులు నామభజన హరిసంకీర్తనలు చేశాడు. హరినామం అనే పూలతో ఎంతో మనోహరమైన హారాన్ని స్వయంగా గుచ్చి సమాధి మీద వేసి అన్నదానం చేశాడు. ఆ అఖండ నామగర్జన వింటుంటే షిరిడీ భూలోక వైకుంఠమే అనిపించింది. నామఘోషతో వీధులు దద్దరిల్లాయి. గణూదాసు నామాన్ని గొప్పగా చేశాడు. దసరా అంటే బాబాకి ఎందుకింత ప్రేమ? అయితే 3.5 ముహూర్తాలు, దసరా, దీపావళి, తర్వాత వచ్చే పాడ్యమి, చైత్రమాసంలో వచ్చే ఉగాది, ఈ 3 గొప్ప ముహూర్తాలు. వైశాఖ మాసపు అక్షయ తదియలోని సగం గొప్పది. వీటిలో దసరానాటి ముహూర్తం ఎక్కడికి పోవాలన్నా విశేష శుభప్రదమని అంటారు. ఇది అందరికీ తెలుసు. కానీ ఇలా అనటం కూడా సరికాదు. రాకపోకలనేవి లేనివారికి మరణమెక్కడుంటుంది? ముహూర్తంతో వారికేం పని? ధర్మాధర్మాల బంధనాలు లేనివారికి, బంధనాలన్నీ అస్తమించిన వారికి, ప్రాణం పోవటమనేది తెలీదు. అలాంటి వారికి నిర్యాణమనేది ఎలా ఉంటుంది? బ్రహ్మైవ సన్ బ్రహ్మ్యాప్యేతి. ఇది బృహదారణ్యక ఉపనిషత్తులోని 4వ అధ్యాయం 4వ బ్రాహ్మణం 6వ మంత్రంలోని శబ్దం. దీనికి భావార్థమేమిటంటే, ఏ ఇచ్ఛలు లేని పురుషుడికి కర్మఫలం లేకపోవటం వల్ల పునర్జన్మ ఉండదు. కనుక వారికి ప్రాణం పోవటమనేది ఉండదు. వారు ఈ జగత్తులో బ్రహ్మ అయి ఉండి బ్రహ్మరూపాన్ని ప్రాప్తింపచేసుకొని ఉంటారు. అలాంటి సాయి మహారాజుకి రాకపోకలు ఉండవు. అప్పుడు నిర్యాణస్థితి అనేది ఎక్కడుంటుంది? ఉత్తరాయణంలో కానీ దక్షిణాయణంలో కానీ ప్రయాణించనవసరమే లేని యథాకాలం దీపం ఆరిపోయినట్లు తమ ప్రాణాన్ని అక్కడికక్కడే తాదాత్మ్యం చేయగలిగిన వారికి వాటితో ఏం పని? భగవద్గీత 8వ అధ్యాయంలో 24-25వ శ్లోకాల్లో దక్షిణాయనం కన్నా ఉత్తరాయణంలో దేహత్యాగం చేయటం శ్రేష్టమని ఉంది. ఎందుకంటే అప్పుడు దేహాన్ని వదిలేస్తే యోగులకు మరో జన్మ ఉండదు. కానీ సాయిబాబాకి దీని గురించి ఆలోచించవలసిన అవసరమే లేదు. దేహం అప్పుగా వచ్చింది. పంచమహాభూతాలకి అప్పు తీర్చవలసి ఉంది. తన కార్యం ముగిశాక ఎవరిది వాళ్లకు తిరిగి ఇవ్వవలసి ఉంటుంది. తరువాత జరగబోయే సంఘటనను ముందే సూచించి బాబా జనులను ఆశ్చర్యచకితులను చేశారు. ఆయన అమూల్యమైన నిర్యాణ సమయం వెళ్ళిపోయింది, కానీ దాని గురించిన స్మృతి శాశ్వతంగా మిగిలిపోయింది. జ్వరాన్ని నిమిత్తంగా చేసుకుని లోకంలోని సర్వసాధారణ పద్ధతిని అనుసరించటం కోసం బాబా అప్పుడప్పుడు మూల్గినట్లున్నా, అప్పుడప్పుడు బాధపడినట్లున్నా మనసులో ఆయన సదా సావధానులై ఉండేవారు. సుమారు 9:30-10 గంటల ప్రాంతంలో నిర్యాణకాలం దగ్గర పడగానే సాయిబాబా తమంత తాము పూర్ణ సావధానులుగా స్వస్థచిత్తంతో లేచి కూర్చున్నారు. ఆ సమయంలోని దరహాస చంద్రికలు వెదజల్లే ఆయన ముఖం చూసి భక్తులకు ఆశ అనే సముద్రానికి ఉప్పెనలా వరదలొచ్చాయి. ఆ భయంకరమైన అభద్రతా సమయం ముగిసిపోయిందని అందరికీ అనిపించింది. ఈ రకంగా ఖిన్నులై చింతిస్తూ జనులంతా కూచుని ఉండగా బాబా నిర్వాణకాలం దగ్గరకొచ్చి ఏం జరిగిందో వినండి. ప్రాణం వదలటానికి ఒక్క క్షణం సమయం ఉన్నప్పుడు బాబా మనసుకి ఏమనిపించిందో ఏమో కాని, దాన్ని దానధర్మాలు చేసే వేళగా భావించి ఆయన తమ కఫ్నీ జేబులో చేయి పెట్టారు. తన ప్రవర్తన తన పేరుకు తగ్గట్లుండే లక్ష్మీబాయి షిండే అనే పేరుగల ఒక చక్కని గుణ సంపన్నురాలుండేది. ఆమెకు సదా సాయి చరణాల పట్ల ప్రీతి ఉండేది. ఆమె అప్పుడు ఆ దగ్గర్లోనే ఉంది. క్షణంలో తమ దేహం వెళ్ళిపోతుందని తెలిసిన బాబా ఎంతో దక్షతతో లక్ష్మికి కొంత డబ్బును దానంగా ఇచ్చారు. ఈ లక్ష్మీబాయి షిండేయే మసీదులో ఏదో కార్యకారణ సంబంధంతో నియమ నిబంధనలు పాటిస్తూ వ్యవహరించేది. పగటి పద్ధతి ఎలా ఉండేదంటే, దర్బారు అందరికోసం తెరవబడి ఉండేది. దాదాపు ఎవరికీ అడ్డుండేది కాదు. కానీ రాత్రి పరిమితులు చాలా విస్తృతంగా ఉండేవి. సాయంకాలం వ్యాహ్యాళి అయాక అక్కడి నుంచి భక్తులు తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయేవారు. తిరిగి మర్నాటి ఉదయమే మసీదుకొచ్చేవారు. అయితే భగత్ మహిళ్సాపతి, దాదా ఖేళ్కారు, లక్ష్మీబాయి షిండే వీళ్ల భక్తిని చూసి వాళ్లని రాత్రి సమయాల్లో మసీదులోకి రావటాన్ని బాబా అభ్యంతరపెట్టేవారు కాదు. ఈ లక్ష్మే ప్రతిరోజు రొట్టె కూర గొప్ప ప్రేమతో బాబాకి పంపించేది. ఆమె సేవను ఎంతని వర్ణించగలం? ఈ రొట్టె వృత్తాంతాన్ని పూర్తిగా వింటే కమనీయ కారుణ్యమూర్తి, బాబా దయ అనే వెచ్చదనము, కుక్కలతోనూ పందులతోనూ ఉన్న ఆయన ఏకాత్మత మనకి తెలిసి మనసుకి విస్మయం కలుగుతుంది. ఓ రోజు సాయంకాలం బాబా మసీదు గోడకి ఛాతి ఆనించి ప్రేమగా భక్తులతో మాట్లాడుతున్న సమయంలో లక్ష్మి అక్కడికొచ్చింది. తాత్యాపాటిల్ ఆ దగ్గర్లోనే ఉన్నాడు. ఇంకా ఎవరో కొద్దిమంది దాకా అక్కడున్నారు. లక్ష్మి బాబాకి నమస్కరించింది. బాబా ఆమెతో ఇలా అన్నారు, లక్ష్మి నాకు ఆకలి వేస్తోంది. అందుకు బాబా నేను జొన్న రొట్టె తెస్తాను, ఇదిగో క్షణంలో వెళ్ళి రొట్టె తీసుకొస్తాను అని లక్ష్మి వెళ్ళిపోయింది. తరువాత రొట్టె చేసి కూర పచ్చడితో పాటు ఆలస్యం చేయకుండా తిరిగి వచ్చింది. ఆమె ఆ విస్తరిని బాబా ఎదురుగా పెట్టింది. బాబా ఆ విస్తరిని తీసి ఆ దగ్గరలోనే ఉన్న ఓ కుక్క ముందు అలాగే పెట్టేశారు. ఇది చూసి లక్ష్మి వెంటనే అడిగింది, నేనింత హడావుడిగా పోయి రొట్టె చేసి తెస్తే ఇదేం విడ్డూరం? కుక్కని మాత్రం తృప్తిపరిచారు. మీకు ఆకలి వేసినప్పుడు ఆ ఆకలికి ఇదా పరిష్కారం? మీ నోట్లో ఒక్క ముక్కైనా వేసుకోలేదు, నాకు బాధేస్తోంది. అప్పుడు బాబా ఆమెతో, ఎందుకు అనవసరంగా బాధపడతావు? ఆ కుక్క కడుపు నిండితే అదే నాకు తృప్తి అని తెలుసుకో. ఆ కుక్కకి మాత్రం ప్రాణం లేదా? అందరి ఆకలి ఒకటే. అది మాట్లాడలేకపోయినా, నేను మాట్లాడగలిగినా మా ఆకలిలో తేడా ఉంటుందా? ఆకలితో ప్రాణం వ్యాకులం చెంది ఉన్నవారిచే అన్నం తినిపిస్తే అది నా నోట్లో పెట్టినట్టే అని తెలుసుకో. అందరికీ అంగీకారయోగ్యమైన ఈ సంగతి గుర్తుంచుకో. ఇది సాధారణంగా జరిగిన ఓ చిన్న సంఘటన, కానీ ఉపదేశమంతా పారమార్థికమైనదే. సాయిబాబా యొక్క ప్రబోధాత్మకమైన పలుకులంటే ప్రేమ రసధారలతో పరిపక్వమైన పండ్లే. ప్రాపంచికమైన సరళ భాషలో మాట్లాడి పారమార్థికమైన రూపురేఖలను ఆయన చిత్రించేవారు. ఎవరికీ ఏ రకమైన దోషాన్ని ఆపాదించక భక్తులకు మధురమైన మహోన్నత బోధ చేసి వారిని సంతృప్తి సాగరంలో ముంచెత్తేవారు. ఆ రోజు నుంచి బాబా బోధన అనుసరించి లక్ష్మి రొట్టెను తీసుకురావటం మొదలెట్టింది. ప్రతిరోజు ఆ రొట్టెను పాలలో వేసి పిసికి ఆయనకి ప్రేమపూర్వకంగా పెట్టేది. తరువాత బాబా కూడా భక్తితో తెచ్చిన ఆ రొట్టెను ప్రేమతో నియమంగా తినసాగారు. ఆ పనిలో ఎప్పుడైనా ఆలస్యమైతే ఆయనకు నచ్చేది కాదు, వేరే వంటకాలు రుచించేవి కాదు. ఒకవేళ లక్ష్మి రొట్టె తేవటం ఆలస్యమైతే పళ్ళాలన్నీ వడ్డించబడి భోజన సమయం మించిపోయినప్పటికీ ఆమె రొట్టె తెచ్చేంత వరకు బాబా నోట ముద్ద పెట్టుకునేవారు కాదు. పళ్ళెంలోని భోజనం చల్లారిపోయినా, ఆకలితో అందరూ ఎదురు చూస్తున్నా కానీ లక్ష్మి రొట్టె వచ్చేంత వరకు భోజనం మొదలయ్యేది కాదు. కొద్ది రోజుల తరువాత మధ్యాహ్నం 2:30-3 గంటల మధ్య బాబా లక్ష్మి చేతి సేమ్యాన్ని కూడా స్వీకరించేవారు. ఆమెని పక్కన కూర్చోపెట్టుకుని గొప్ప ప్రేమతో సేమ్యాన్ని స్వల్పంగా తిని మిగిలిన దాన్ని రాధాకృష్ణబాయికిచ్చేవారు. దాన్ని ఆమెకి లక్ష్మి చేతే పంపించేవారు. రాధాకృష్ణబాయికి బాబా ఎంగిలిని తినటం అంటే చాలా ఇష్టం. దేహ విసర్జన కథ నడుస్తున్నప్పుడు సుదీర్ఘమైన అసందర్భపు ఈ రొట్టె కథ ఏమిటి అని శ్రోతలు అనుకోకండి. ఈ కథ సాయి సర్వవ్యాపకత్వాన్ని దర్శింపచేస్తుంది. కనిపించే ఈ సకల చరాచర దృశ్యమంతటిలో దానికి అతీతము, అత్యంత శ్రేష్టము అయిన సాయి సదా నిండిపోయి ఉంటారు. ఆయన అజన్ములు, ఆయనకి మరణం లేదు, తత్వాన్ని చెప్పటమే ఈ కథలో ఉద్దేశం. అలాగే ఈ లక్ష్మీ కథ హఠాత్తుగా సహజంగా శ్రోతల కోసం గుర్తొచ్చిందని నేను అనుకుంటున్నాను. సరే, అలాంటి లక్ష్మీ సేవను సాయి ఎలా మర్చిపోగలరు? ఆయనచే గుర్తుంచుకోబడ్డ ఆమె వృత్తాంతాన్ని శ్రోతలు ఆదరపూర్వకంగా వినండి. శరీరం ఎంతగానో కృశించిపోయి దేహంలో శక్తి లేక ప్రాణం గొంతులో కొట్టుమిట్లాడుతున్నప్పుడు దేహత్యాగ సమయంలో బాబా ఆమెకి తమ చేత్తో స్వల్పంగా దానం చేశారు. ఒకసారి 5 రూపాయలు, మరోసారి 4 రూపాయలు తమ జేబులోంచి తీసి ఆమె చేతిలో పెట్టారు. ఇదే బాబా చివరి కార్యక్రమం. ఇది నవవిధ భక్తులకు సంకేతమా? లేక నవరాత్రి, ఆశ్వయుజ మాసం శుక్లపక్ష పాడ్యమి నుంచి నవమి వరకు జరిగే 9 రోజుల ఉత్సవంకి దుర్గామాత పూజలు జరిగి ఈ దసరా రోజు సీమోల్లంఘనం కనుక సీమను దాటేటప్పుడు ఇవ్వవలసిన దక్షిణ, లేక శ్రీమద్భాగవత పురాణంలో శ్రీకృష్ణుడు ఉద్ధవుడికి తమ ప్రియ సేవకుడికి చెప్పిన శిష్యుని 9 లక్షణాల స్థిత, వీటినే ఇలా సాయిబాబా గుర్తుచేశారా? భాగవతం 11వ స్కంధం 10వ అధ్యాయం 6వ శ్లోకంలోని విశేషాన్ని చూడండి. అందులో శిష్యుడు గురువు నుంచి లబ్ధిని ఎలా పొందాలో, దానికోసం ఎలా వ్యవహరించాలో ఇవన్నీ చెప్పబడి ఉన్నాయి. మొదటి పూర్వార్ధంలో 5 చెప్పారు, ఉత్తరార్ధంలో 4 చెప్పారు. బాబా కూడా అదే క్రమాన్ననుసరించారు. ఆయన మనసులో ఉన్న ఉద్దేశం ఇది చెప్పటమే. శిష్యుడు గురువుకి లోబడి దక్షతతో మత్సరహితంగా, మమకారహితంగా, ఎవరికి గురువు తప్ప ఏ విషయంలోనూ ఆసక్తి లేదా మమకారం అనిపించదో వారు గురుసేవ పట్ల, పారమార్థిక జిజ్ఞాస పట్ల తత్పరుడై ఉండాలి. అలాగే వారి అంతఃకరణ సదా నిశ్చలంగా ఉండాలి. వారికి అసూయ అంటే ఏమిటో అసలు తెలియకూడదు. గురువు ముందు వాళ్ళు అనవసరంగా అర్థంపర్థం లేని మాటలు మాట్లాడకూడదు. అంటే ఈ గుణాలతో శిష్యులు గురువుని సంతుష్టిపరచటానికి ప్రయత్నించాలి. తమ ఈ అభిప్రాయాన్నే శ్రీ సాయినాథులు ఈ వంకతో వ్యక్తం చేశారు. సత్పురుషులు తమ భక్తుల శ్రేయస్సు కోసం సదా కృపచూపుతారు. లక్ష్మికి స్వతహాగా అన్నవస్త్రాలకు లోటు లేదు, ధనవంతురాలు. నిజానికి 9 రూపాయలంటే ఆమెకి చాలా స్వల్పం. వాటిని ఆవిడ అవెంత అని తీసి అవతల పారేయొచ్చు. కానీ ఈ దానాన్ని ఆమె అపూర్వంగా భావించింది. అందరికన్నా ఎంతో అదృష్టవంతురాలవటం వల్ల అనురాగమాలికలతో అలరారే సాయి స్వహస్తాల నుంచి సాయికృప అనే ప్రేమ రసధారలతో నిండిన నవరత్నాలను పొందింది. ఇలాంటి 9 ఆమె చేత్తో ఎన్నో ఖర్చై ఉంటాయి, అవుతాయి కూడా. కానీ ఆమెకు లభించిన ఈ దానం ఎంతో అపూర్వమైనది. ఎందుకంటే ఆ దానాన్ని చూసి ఆమె తన దేహంలో ప్రాణమున్నంత వరకు సాయి మమతల మంజీరనాదాన్ని గుర్తు తెచ్చుకుంటూనే ఉంది. దేహావసానం సమీపించినప్పటికీ గుర్తుపెట్టుకొని 4ని 5ని కలిపి బాబా లక్ష్మికి జీవితమంతా తమ స్మృతిని నిలిపి ఉంచారు. అలా సావధానతను చూపించి తమ దగ్గరున్న భక్తులను భోజనం చేయటానికి పంపించారు. గ్రామస్థుల్లో ఒకరిద్దరిని మాత్రం నానాసాహెబ్ నిమోన్కర్, మాధవరావు దేశ్పాండే, బయ్యాజీ కోతేపాటిల్, లక్ష్మీబాయి షిండే మొదలైన వారిని ఉంచేశారు. కొద్దిమంది ప్రేమిక భక్తులు ఆసన్నమైన క్లిష్ట పరిస్థితిని చూసి బాబా వద్ద నుంచి పోమని మొండికేశారు. కానీ మరణ సమయంలో తాము మోహసంకటంలో పడతామేమోనని వీరందర్నీ బాబా హడావుడిగా పంపించేశారు. నిర్యాణ సమయం చాలా దగ్గరగా ఉందని తెలుసుకుని శ్రీమాన్ బాపూసాహెబ్ బుట్టి, కాకాసాహెబ్ దీక్షిత్ మొదలైన వారితో బాబా వాడాకి వెళ్ళండి, భోజనం చేసి రండి అన్నారు. తమ భక్తులలా చింతాగ్రస్తులవటం చూసి బాబా చెలించిపోయారు. వారందరితో వెళ్ళండి వెళ్ళండి, అన్నం తిని రండి అని ఆజ్ఞాపించారు. అలా రాత్రింబవళ్ళు ఎంతో సన్నిహితంగా మెలిగే ఈ నిత్య సఖులు మనసుల్లో చింతాగ్రస్తులై ఉన్నప్పటికీ ఆయన ఆజ్ఞాపించగానే వెళ్లేందుకు లేచారు. ఆజ్ఞను ఉల్లంఘించలేరు, సఖుణ్ణి వదల్లేరు, బాబా మనసుని నొప్పించను కూడా లేరు. చివరికి వాళ్ళు వాడాలో భోజనానికి వెళ్లారు. బాబా వ్యాధి భయంకరంగా పెరిగిపోయింది. ఇక ఎక్కడి భోజనం, ఎక్కడి తిండి? బాబా వద్దే ప్రాణం చిక్కుబడిపోయింది. బాబా స్మృతి తమ మనసుల్లోంచి ఒక్క క్షణమైనా దూరమవటాన్ని వాళ్ళు సహించలేకపోయారు. సరే, వెళ్ళి భోజనానికి కూర్చున్నారు. కూర్చున్నారో లేదో, ఇంతలోనే కబురొచ్చింది. సగం నిండిన కడుపుతో పరుగున వచ్చేశారు. వాళ్ళాయన్ని కలవలేకపోయారు. ఆయుపరిమితి అనే తైలం అయిపోయాక ప్రాణమనే జ్యోతి మందంగా వెలిగేటప్పుడు బాబా దేహం బయ్యాజీ పాటిల్ తొడపై విశ్రమించింది. కింద పడనూ లేదు, నిద్రించనూ లేదు, కానీ హాయిగా ఆసనంపై కూచుని ఆ ప్రకారంగా తమ చేతులతో దానధర్మాలు చేస్తూ బాబా తమ దేహాన్ని ధరిత్రిపై విసర్జించారు. సాయి సమర్థులు తమ మనోగతాన్ని ఎవరికీ తెలియనీయకుండా ఉన్నపాటున తమ దేహపతనం చేసి బ్రహ్మీభూతులైనారు. దేహము అనే మాయ ముసుగు వేసుకొని మహాత్ములు ఈ జగత్తులో అవతరిస్తారు. లోకులను ఉద్ధరించే కార్యం ముగియగానే వెంటనే అవ్యక్తంలో సమరసతను పొందుతారు. నటులు అనేక రకాలైన వేషాలు వేసుకుంటారు, కానీ మనసులో తమ గురించి తాము బాగా తెలుసుకొని ఆ ఎరుకతో ఉంటారు. కనుక స్వయంగా పూర్ణంగా అవతరించేవారికి మరణ సంకటమనేది ఎక్కడా? లోకంలో ఆదర్శం నెలకొల్పటానికి అవతరించి కార్యం ముగియగానే అవతార సమాప్తి చేసేవారిని జనన మరణాలనేవి బంధించగలవా? వారు తమ ఇచ్ఛతోనే దేహధారణ చేస్తారు. పరబ్రహ్మే ఐశ్వర్యం అయిన వారికి మరణమనేది ఎక్కడ? ఈ వృత్తినే వారు అనుభవంలోకి తీసుకుంటారు. వారిపై సృష్టి లయాల ప్రభావం ఏముంటుంది? బాహ్యానికి కర్మలు చేస్తున్నట్లు ఒకవేళ కనబడినా వారు అసలు కర్మలు చేయరు. ఎందుకంటే నేను అనేది లేకపోవటం వల్ల కర్మలు చేస్తున్నప్పుడు తాము వాటిని చేయటం లేదన్న భావనతోనే ఉంటారు. నా భుక్తం క్షీయతే కర్మ. కర్మఫలాన్ని అనుభవించకుండా కర్మలు నశించవు. ఇది ధర్మశాస్త్రంలో చెప్పబడిన కర్మరహస్యం. కానీ బ్రహ్మను తెలుసుకున్నవారికి మనసులో దేన్ని గురించి తెలియకపోవటమనేది ఉండదు. అన్ని వస్తువుల్లోనూ వాళ్ళు బ్రహ్మనే చూస్తుంటారు. సర్వం ఖల్విదం బ్రహ్మ, ఛాందోగ్య ఉపనిషత్తు 3:14. జగత్తులో కనిపించేవన్నీ బ్రహ్మమే. కర్మఫలం అనే ఈ సముదాయం చేసిన కర్మల పరిణామం, అలా వాటికి అన్యత్వం అనేది ప్రసిద్ధం. కానీ ముత్యపు చిప్పమీద వెండి భాసించినట్లు అదేవిధంగా బ్రహ్మజ్ఞానులు బ్రహ్మే అనబడతారు. బాబాలాంటి మాయాళు జనని మృత్యుముఖంలో ఎలా పడింది? పగటిని గాఢాంధకార రాత్రి కబళించినట్లయింది. ఇప్పుడు ఈ అధ్యాయాన్ని ఇక్కడ ముగిద్దాం. ప్రతి ఒక్క అధ్యాయంలోని ఓవీల నిశ్చిత పరిమితిని పాటిద్దాం. అధ్యాయాన్ని మరీ పొడిగిస్తే శ్రోతలకి ఇబ్బందిగా ఉంటుంది. మిగిలిపోయిన నిర్యాణ కథను క్రమానుసారం తరువాత వినిపిస్తాను. హేమాడ్ సాయి సమర్థులను శరణు అన్నాడు. ఆయన కృపతో అతను కృతార్థుడైనాడు. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్ పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్యచరిత్రలోని శ్రీ సాయినాథ నిర్యాణం అనే పేరుగల 42వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. 42వ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ. పై అధ్యాయంలో వర్ణించిన విధంగా తాత్యాపాటిల్ 1918 దసరా రోజున మరణిస్తాడు అని భవిష్యాన్ని చెప్పి 1916 దసరా రోజున సీమోల్లంఘన సందర్భంలో అపూర్వ క్రోధాన్ని దిగంబరావస్థను చూపి బాబా తమ నిర్వాణాన్ని తమ హిందూ భక్తులకు సూచించారు. అలాంటి సూచనే ఆయన తమ ముస్లిం భక్తులకు కూడా ఆ ధర్మాన్ననుసరించి చెప్పారు. ఈ విషయం ఒక వైజాపూరు ఔరంగాబాదు జిల్లా నివాసి ఇమాంభాయి ఛోటే ఖాన్ అనే పేరుగల బాబా భక్తుడు పరమపూజ్య నరసింహస్వామికి 1936వ సంవత్సరంలో ఇచ్చిన తన నివేదనతో మనకు తెలుస్తుంది. క్రీస్తుశకము 1918లో దేహత్యాగానికి కొద్ది నెలలకు ముందు కాసిం అనే పేరుగల బడేబాబా కొడుక్కి కొంచెం రొట్టెలు వండిన కోడిని ఇచ్చి బాబా ఇలా అన్నారు, ఔరంగాబాదుకి పో, షంషుద్దీన్ ఫకీర్ మియాను కలిసి వీటన్నిటితో పాటు 250 రూపాయలు ఇవ్వు, అతనితో మౌలు కవ్వాలి చెయ్యమని, అలాగే న్యాసం కూడా చెయ్యమని చెప్పు. మౌలు అంటే మహమ్మద్ పైగంబర్ గీతాలు పాడటం, కవ్వాలి అంటే తబలా వాయిస్తూ సాధు సత్పురుషుల గానాన్ని పాడటం, న్యాసం అంటే అన్నం వండి జనులకు పంచటం. కాసింకి బాబా ఒక బంతిపూల దండ కూడా ఇచ్చారు. దీన్ని బన్నేమియా మెళ్ళో వెయ్యి, అతనితో నవదిన్ నవతారీఖ్ అల్లా మియానే అప్నా దునియా లగాయా మర్జీ అల్లాకి. 9వ రోజున అల్లా తాము వెలిగించిన దీపాన్ని తామే తీసుకుపోతారు, అల్లా దయ అలా ఉంది అన్నారు. దానికి కాసిం, నాకు ఔరంగాబాద్ ఎక్కడో తెలియదు అన్నప్పుడు బాబా అతనితో ఛోటేఖాన్ని వెంటబెట్టుకుని పొమ్మని చెప్పారు. ఛోటేఖాన్, కాసిం, అతని పనివాడు అమీరు వీరు ముగ్గురు ఔరంగాబాద్ వెళ్ళి స్టేషన్లో దిగారు. వారక్కడికి రాగానే ఫకీరు షంషుద్దీనే ఇతన్ని ఛోటేఖాన్ ఎరుగును స్వయంగా వచ్చి నిలబడి ఉన్నాడు. సాయి ఫకీరు నుంచి వచ్చిన అతిథులెవరు అని అతను అడిగినప్పుడు ఛోటేఖాన్, కాసిములు అతనికి సలాం పెట్టారు. అప్పుడు షంషుద్దీన్ ఫకీరు బాబా కాసింతో చెప్పిన మాటలు యథాతథంగా చెప్పాడు. తరువాత వీరి ముగ్గురిని అతను తన ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ కాసిం 250 రూపాయలు ఇచ్చాక అతను న్యాసం చేసి ఎంతోమందికి అన్నం వండిపెట్టాడు. రాత్రి మౌలు కవ్వాలి కూడా చేశాడు. మర్నాడు వీళ్ళందరూ బన్నేమియా దగ్గరకెళ్లారు. బన్నేమియా అప్పుడు ఒక చేయి పైకెత్తి మరో చేయి కింద పెట్టి నిలబడి ఉన్నాడు. దగ్గరున్న భక్తులు ఛోటేఖాన్తోనూ అతని సహచరులతోనూ బన్నేమియా దగ్గరకెళ్ళకండి, అతను కోపిస్తాడు అని చెప్పారు. ఛోటేఖాన్ వగైరాలు కొద్దిసేపు ఆగారు. కానీ తరువాత ఛోటేఖాన్ ధైర్యం చేసి తాను తీసుకొచ్చిన పూలహారాన్ని బన్నేమియా మెళ్ళో వేశాడు. వెంటనే బన్నేమియా ఎత్తిన తమ చేతిని దింపి ఇలా అన్నాడు, 9వ రోజున 9వ తారీఖున అల్లామియా తాను వెలిగించిన దీపాన్ని తానే తీసుకెళ్తాడు, అల్లా దయ అలా ఉంది. బన్నేమియా ఆకాశం వైపు చూశాడు. అతని కళ్ళు అశ్రువులతో నిండిపోయాయి. బాబా దేహత్యాగ సమయం ఆసన్నమైందని తెలిసి అతనికి చాలా బాధ వేసింది. ఆ తరువాత 4 నెలలకి బాబా దేహ విసర్జన చేశారు. నవదిన్ నవతారీఖ్ అంటే ముస్లింల 9వ తారీఖు, బాబా మొహరం నెలలో 9వ రోజు కత్తల్ రాత్రి రోజు తమ దేహాన్ని విసర్జించారు.